హత్యలు చేసేటవాళ్ళు పూర్వం, శిశుహత్య అంటారు. ఆ శిశుహత్యకి ఇంక ఈ జన్మలో సంతానం రమ్మంటే రాదు. ఇంకా మీరు ఎన్ని గింజుకోండి రావడం లేదంటే, సాధారణంగా ప్రాయశ్చిత్తం అయిపోతే పిల్లలు పుట్టాలి. అలా ప్రాయశ్చిత్తములు ఎన్ని చేసినా, ఎన్ని నోములు చేసినా పుట్టట్లేదంటే అది ఈ జన్మ పాపం కాదు. ఈ జన్మలో మనం మంచివాళ్ళమే, గొప్పవాళ్ళమే. తెలియక పూర్వజన్మలో గర్భస్రావాలు ఇతరులకో తమకో చెయ్యడమో, చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి చంపేయడమో, చిన్నపిల్లల్ని అమ్మేయడమో చేస్తే, ఇక నిమ్స్ హాస్పిటల్లో ఉన్నాయిగా, వాటిలో మనం వింటాగా పిల్లల్ని ఎత్తుకుపోతున్నారు. వాళ్ళందరికీ రాబోయే జన్మలు అంతే. అప్పుడు తెలియక ఏడుస్తారట, మాకు పిల్లలు పుట్టినట్ల. ఎంత ఏడుస్తే మాత్రం ఇప్పుడు పుడతారేటి, ఆ పాపం మనకి తెలియదు. ఇంకా దానికి ప్రాయశ్చిత్తం లేదు. అలాంటి వాళ్ళని పక్కన పెడితే తక్కిన వాళ్ళకి వారి వారి కర్మలను అనుసరించి స్త్రీల యొక్క శుక్ల శోణితములు కలిసి గర్భం అవుతుంది. ఈ కడుపులో ఈ రేణువు ప్రవేశించిన తర్వాత రేతోబిందు ప్రవేశించాక ఒక రోజులో అది మిశ్రమము అంటారు. 5 రోజులకి అది ఒక నురుగుగా మారుతుంది. పాల మీద నొరగో సముద్రంలో నొరగ ఎలా ఉంటుందో 5 రోజులు. మొదట ప్రవేశించినప్పుడు మొదటి రోజు కలలము అంటారు, 2 రోజులకి మిశ్రమం అంటారు, 5 రోజులైతే నొరగ, ఇంకా 10 రోజులకి అది రేగుపండంత కఠినం కలిగిన ఒక గుడ్డ అవుతుంది. ఆ తర్వాత క్రమక్రమంగా అండాకారంలోకి మారుతుంది. 1 మాసం గడిచిన తర్వాత అప్పుడు తలకాయ తయారవుతుంది. 2వ మాసంలో చేతులు తయారవుతాయి. 3వ మాసంలో గోళ్ళు తల వెంట్రుకలు లైట్గా వస్తాయి. ఎముకలు చర్మం మేడ్రం ఇవన్నీ కూడా అప్పుడే స్త్రీయో పురుషుడో 3వ మాసంలోనే స్టార్ట్. అంచేతే పిల్లాడు కడుపులోకి వచ్చాక 3వ నెల రాకుండానే మగపిల్లాడు కావాలని జపం చేస్తే మగపిల్లాడు, లేడీ పిల్ల కావాలంటే లేడీ పిల్ల వస్తారు, ఆడపిల్ల కావాలనుకుంటే అదనమాట. ఆ సమయంలోనే మనం పూజలు చెయ్యవచ్చు. చతుర్భిర్ ధాతవ సప్త పంచభిక్షు త్రుడుద్భవగా షడ్బీ జరాయుణావితక కుక్షౌ భ్రామ్యతి దక్షిణే. ఇంకా 4వ మాసంలో ఈ శరీరంలో 7 ధాతువులు కూడా పుడతాయి. 7 ధాతువులు ఉంటాయి కదా, ఈ మధ్య మాంసం మొదలైనవి. 5వ మాసంలో పిల్లలకు ఆకలి దాహం పుడతాయట. ఆకలి ఉంటుంది, దాహం ఉంటుంది, 5th మంత్ అనమాట. ఇక ఈ కడుపులో 5వ మాసంలో వీడికి ఆకలి దాహం వేస్తే ఆహారం ఏమిటి, తల్లి తీసుకుంటుంది కదా. ఆ తల్లి తీసుకునే ఆహారం సన్నని రసమై బొడ్డుగుండా ఈ నెత్తి మీద ఉన్న బ్రహ్మరంధ్రం గుండా పెడతాయి, లోపలికి పెడతాయి అనమాట. వెళ్ళిపోయి ఆ పిల్లాన్ని పెంచుతూ ఉంటాయి, ఆడో మగో. అందుకే తల్లి ఆహారం జాగ్రత్తగా తీసుకోవాలి. రోడ్డు పక్కన కనిపించే మిరపకాయ బజ్జీలు, ఉల్లిపాయ పకోడీలు, మిక్చర్లు ఎక్కడ పడితే అక్కడ ఆగి తినేయకూడదు. మరి తినేస్తే కడుపులో పిల్లాడికి అవన్నీ వెళ్ళిపోయి వాడు పుట్టి పుట్టగానే కఠిన చర్మంతో శరీరంతో పుట్టుకొచ్చేస్తాడు వాడు. వాడు భీకరం అయిపోతాడు, పుట్టాక క్రూరుడైపోతాడు. అంచేత కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తల్లి ఆహారం సాత్వికంగా తీసుకుంటే పిల్లలు కూడా మంచి పిల్లలై పుడతారు. మనం ఇవాళ పిల్లలు రౌడీలై పుట్టినా, క్రూరులై పుట్టినా, దైవభక్తి లేని వాడుగా పుట్టిన దానికి గల కారణం తల్లులు సగం. అంచేత తల్లులు కూడా టీవీ సీరియల్స్ చూసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఆహార విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. మాతుర్జగ్ధాన్న పానాద్యై దధాతురు అసమ్మతే చేతేన్మూత్రయో గర్గే సజంతుర్జంతు సంభవే. ఒక వ్యక్తి ఒక గర్భంలో ప్రవేశించాక వాడు ఎవడైనా అవ్వచ్చు, వాడు ఆడవచ్చు మగవచ్చు, మొత్తం మీద తల్లి గర్భంలో ప్రవేశిస్తాడు కదా. అలా తల్లి గర్భంలో ప్రవేశించాక తల్లి తినే పదార్థాలే వీడికి ఆకలి తీరుస్తూ ఉంటాయని చెప్పాం. అప్పుడు తల్లి కొంచెం తొందరగా మలమూత్రాలు తయారయ్యే పదార్థాలు ఇలాంటి పదార్థాలు తింటే ఈ మలమూత్రాలు కడుపులో ఉన్నవాడిని ఏడిపిస్తాయి. ముఖ్యంగా కటుహు అంటే కారము, ఆమ్లం అంటే పులుపు, లవణం ఉప్పు, అత్యుష్ణం బాగా వేడి, అతి శీతలం ఇలాంటివి ఎక్కువ తీసుకోకూడదు, గుర్తుపెట్టుకోవాలి. తల్లి కడుపులో ఉన్నప్పుడు ఎక్కువ పులుపు ఎక్కువ కారం ఇలాంటివి తినకూడదు. అసలు సాధ్యమైనంత వరకు గర్భవతి అయిన స్త్రీ మాంసాహారం తినకూడదు. గర్భవతి అయిన స్త్రీ మాంసాహారం తింటే ఆ పుట్టే పిల్లలందరూ కూడా బిన్ లాడెన్సే పుడతారు. బొంబాయి నుంచి వచ్చిన టెర్రరిస్టులంతా వాళ్లే. ఆ సమయంలో స్త్రీలు హింసాత్మకమైన సీరియల్స్ చూడకూడదు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అవి గర్భం మీద పడతాయి గనక, ఓ డిస్కుని డిస్కుని కొట్టేసుకునేటటువంటి భయంకరమైన సీరియల్స్ ఉన్నాయి కదా, అవి చూసేస్తే ఈ లోపల పిల్లాడి మీద ఎఫెక్ట్ పడిపోయేవాడు. పుట్టి పుట్టుకొని హా హూ ఢీమ్ అంటాడనమాట. అంచేత కొంచెం ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉండవలసింది ఏంటంటే, కడుపుతో ఉన్నవాళ్ళు కాస్త ప్రహ్లాద చరిత్రం అంటే అవి చేస్తే పర్వాలా, లేదా దొంగ పిరుగులు ఆ మధ్యలో స్వప్రిక మీద ప్రణీత అనే వాళ్ళ మీద యాసిడ్ పోసిన వాళ్ళంతా ఎవరనుకుంటున్నారు, ఈ యాసిడ్ పోసిన దృశ్యాలు వాళ్ళమ్మ సీరియల్గా ఉన్నప్పుడు చూసినట్టు కడుపులో ఉండగా సీరియల్ చూసిందనమాట. ఆ దొంగ పీరుకు మీద ఇది పడింది, వాడు తర్వాత పోసేస్తాడు. అందుకని మంచి పిల్లలు పుట్టాలనుకుంటే మంచి పనులే చేయాలి. ఆ కాసేపు పుట్టిన తర్వాత వాడికి కాస్త మంచి ఉద్యోగం రావాలనుకుంటే సరస్వతీ కవచాదులు తల్లి కడుపులో ఉన్నప్పుడు చదవాలి. ప్రహ్లాదుడు కడుపులో ఉన్నప్పుడే వాళ్ళమ్మ నా భాగవతం ఇంది కాబట్టి ప్రహ్లాదుడు పుట్టాడు, లేకపోతే హిరణ్యకశిపులు పుడతారు, కొంచెం డేంజర్. క్రిమిభిః క్షత సర్వాంగః సౌకుమార్యాః ప్రతిక్షణం మూర్ఛామాప్నోత్యురుక్లేశ తత్రత్రైః క్షుధీతైర్ముహుః. తల్లి గర్భంలో కొన్ని పురుగులు ఉంటాయి, అవి ఆకలితో ఉంటాయి. ఈ కడుపులో పిండం రూపంలో ఉన్నవాడి మీద పడి ఆ ఆకలితో ఉన్న పురుగులు టిక్కు టిక్కు టిక్కుని కుట్టేస్తూ ఉంటాయి. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది కూడా తల్లి గర్భంలో ఈ రకరకాల క్రిమికీటకాదులు దాడి చేస్తూ ఉంటాయి కనుక ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలట. 60,000 జన్మల జ్ఞానం తల్లి గర్భంలో ఉన్న పిల్లవాడికి తెలుస్తూ ఉంటుంది. అప్పుడే ఓసారి ప్రహ్లాదుని అడిగారు పిల్లలంతా, ప్రహ్లాద కుమార నువ్వు మాతో కలిసే చదువుకుంటున్నావు, నీకు మాకు ఒకడే గురువు, పోని రహస్యంగా నీకు వచ్చి చెప్పేవాళ్ళు ఎవరూ లేరు, అయినా నువ్వు పుట్టి పుట్టగానే విష్ణు భక్తితో ఎలా పుట్టావు, ఇన్ని విశేషాలు ఎలా చెబుతున్నావు, నీకు ఇన్ని తెలివితేటలు ఎలా వచ్చాయి, ఇంత జ్ఞాపక శక్తి ఎలా వచ్చిందని అడిగారు. అన్నిటికీ మించి ప్రహ్లాదుడికి జ్ఞాపక శక్తి ఎక్కువ. కొంతమంది పిల్లలు ఉంటారు 100 సార్లు 2, 4 అని చెప్పాక నోట్ ఒకటోసారి మెట్టారండి ఇందాక మీరు ఏం చెప్పారండి అంటారు. లేదు 2, 4 ఇంత చేసిపోయినదో పెద్ద గొప్ప ఎక్క అని చెప్పామా, 2, 4 అని 100 సార్లు చెప్తే నోట్ ఒకటో మార్లు 2, 2 ఎంత అండి మెట్టారండి అంటున్నారంటే వాళ్ళు దిక్కుమాలాళ్ళు. వాళ్ళు కడుపులో ఉన్నప్పుడు వాళ్ళమ్మ ఎంతసేపు మన్ను తిన్న పావులో పడుకుని బాగా చేపలు బరకా బరకా అరగదీసి తినేసింది. అలా చేపలు బాగా తినేసి కోడిపి ఎక్కువ తినేస్తే సీరియల్స్ ఎక్కువ చూస్తే టీవీ సీరియల్స్ ఈ కుర్రాడికి జ్ఞాపక శక్తి ఉంటుంది, నాలికి బండవారిపోయి ఇంక వాడు ఏం చెబుతాడు అర్థం కాదు. ఆ మధ్యలో హరికథ విన్నాను, ఎంలోక్ మంతే ఎత్తని కొత్తరావు పాపం చెప్తే పరపర కొత్తరావు అన్నాడు వాడు. ఇంత చేసి 4 సార్లు విన్నాక అర్థమైంది, యమలోకం అంటే ఏమనుకుంటున్నావు పాపం చేస్తే పరపరకు వస్తారని చెప్పాలి. వాడు బాగా చేపలు తిని పుట్టాడు, కోడి పొలవు తినేసి పుట్టాడు, దిక్కుమాలి పంది మాంసం కుక్క మాంసం బాగా తినేస్తే చిన్నప్పటి నుంచి ఏమైపోయింది నాలికి ఇంత బండవారిపోయి, ఆ దిక్కుమాలకి పని చేయొద్దు, ఒక్కనాడన్నా ఒక జొన్నపూత తిన్నాడా, ఆవు పాలు తాగాడా, పెరుగు తిన్నాడా, నెయ్యి వేసుకున్నాడా, దౌర్భాగ్యుడు పప్పు తినలా, రోజు మేక మాంసం, రోజు పంది మాంసం, రోజు కుక్క మాంసం తింటే ఈ నాలికి పని చేయక చివరికి యమలోకం అంతే ఎత్తను కొంతరావు పాపం చెత్తే పరపర కొత్త కూకోయండి కూకోయండి అంటాడు. ఇదే కారణం. అంచేత కొంచెం తల్లి గర్భంతో ఉన్నప్పుడు పద్మాకర్ గారి పురాణం వింటే కొంచెం మంచి మాటలు వస్తాయి, అప్పుడు కొంచెం నాలుక బాగా తిరుగుతుంది, అప్పుడు స్టేజీ మీద చక్కగా మాట్లాడగలుగుతారు. లేకపోతే ఉంది స్టేజీ మీదకి వెళ్ళాక అంతే. కాబట్టి సగం బాధ్యత తల్లిది కూడా గర్భంతో ఉన్నప్పుడు. గర్భం నుంచి బయటకు వచ్చాక మళ్ళీ తండ్రి గారి బాధ్యత ఎక్కువ. కొంచెం తండ్రి గారు జాగ్రత్తగా ఉండాలి. వాడి ఇంటికి రాగానే పెళ్ళాం మీద ధామ్ ధూమంటూ బండబూతులు మాట్లాడితే ఇంకేముంది? ఏమి సినిమాలు, చక్క పూర్వం సినిమాలు చూస్తే ఆ ఎస్సీ రంగారావు కానీ ఎన్టీఆర్ కానీ వీళ్ళు ఎంత కష్టపడి స్వచ్ఛంగా శుభ్రమైన డైలాగులు చెప్పారు. ఏ వాళ్ళు మాత్రం వాళ్ళ పుట్టుకతో బ్రాహ్మలై పుట్టారేటి కాదు, అద్భుతం. ఎస్సీ రంగారావు ఎవరో తెలుసునే మీకు? అసలు ఇప్పటికి కూడా అటువంటి డైలాగ్ డెలివరీ మళ్ళీ లేదు. శ్రీనాథుడని కవి వేశాడు, అయితేనే కాపులు ఆయన. ఆ ఇవాళకి కూడా ఎస్సీ రంగారావు శ్రీనాథుడు వేషం వేస్తే శ్రీనాథుడు అనిపిస్తా అంతలా కనపడుతున్నాడు. ఎందుకని? ఆ డైలాగ్ డెలివరీ అటువంటిది, చిన్నప్పటి నుంచి ఆ కుటుంబంలో సంస్కారం అటువంటిది. ఏ ఎన్టీఆర్ తోడలో వాళ్ళ డైలాగులు ఎంత బాగుండేవి తక్క. అవన్నీ ఎందుకు వస్తాయి అంటే సంస్కారాదుపజాయతే, ఇంట్లో సంస్కారం వల్ల వస్తాయి. ఇంట్లో తండ్రి రాగా అని సిగరెట్ కాలుస్తుంటే పిల్లలు సిగరెట్ నేర్చుకుంటారు. తండ్రి ఏమో నానా చెత్త చెదారం బండబూతులు తిడుతుంటే పిల్లలు బండబూతులు తిడతారు. ఈ మధ్యన మా ఇంటి పక్కన ఒక ఆవిడ వచ్చింది, తొడ ఇలా చరిచి కొట్టి లేనిపోయింది, ఇక పైకి ఎగ్గట్టేసింది. లంగా అంటారు దాన్ని. రామచంద్ర ప్రభు ఎందుకైనా మంచిదని కొంచెం మరీ పైకి ఎగ్గడుతూ ఉంటే మొగుడు వచ్చి కొంచెం దెంపవే బాబు దెంపవే అంటుంటే వినిపించుకోదు, ఎక్కట్టేసి ఏంటని బండబూతులు తిడుతూ ఉంటే అడిలిపోయాం. అంటే అంత అంత బండబూతులు సంస్కారం వల్ల వస్తాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. సిగపట్టు గోత్రాలు, కుళాయి దగ్గర కొట్టుకోవడాలు, అన్నీ కూడా మనం నేర్పుతున్నవి. పిల్లలకి ఎడ్యుకేషన్ వాతావరణం మనం కలిగిస్తే వాళ్ళు బాగుపడతారు, సరిగ్గా లేకపోతే అలాగే ఉంటాయి. ఇక్కడ చిన్న కథ చెబుతాను, మంచి కథ. పూర్వం ఓ ముసలావిడ ఉండేది, ఆవిడ చిలకని పెంచేది. పంజరంలో చిలకని పెట్టి ఆ చిలకకి జామ పండు పెట్టి రేగు పండు పెట్టి పెంచేది బాగా. ఆ ముసలావిడకి ఒక్కే ఒక్క మనవరాలు. ఆవిడ కొడుకు కోడలు చచ్చిపోతే మనవరాలను తీసుకొచ్చి రోజు పెంచిందిట. ఈ మనవరాలు, బామ్మ బామ్మ సినిమా కడతా, కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమా కడతా, ఓ 25 రూపాయలు ఇవ్వంటే ఏ దిక్మాలం ఉండాలి, ఇకెందుకని తిట్టేదిట పాపం మా అమ్మగారు. కొంచెం నోటి తులుసు, నేను ఊరికి ఇంతకంటే తిట్టలేకపోతున్నాను, ఏం చేయను మరి. ఆవిడ కొంచెం ఎక్కువ తిట్టేదిట. ఈ మనవరాలకి సినిమాకి 25 రూపాయలు ఇవ్వమంటే ఇవ్వడంలా. దాంతో ఈ ముసలావిడ బయటికి వెళ్ళినప్పుడల్లా ఈ మనవరాలు ఈ ముసలావిడ పిసిని కొట్టని తెలుసుకుని కసికొద్ది, మా బామ్మ దొంగ పేరుకు చచ్చిపోతే బాగుండు, మా ముసలిది చావాలి, మా ముసలిది చావాలి, చచ్చిపోతే ఆస్తి దీనికి వస్తుంది. అప్పుడు రోజు కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాయో, శశిరేఖ పరిణయము, ఢీయను, ఇదో ఉదయభాను డ్రెస్ వేసుకుని ఢీ అనే సినిమాలు చూడతా, అదేదో ఆటల్లో పోవాలో పాట కావాలో పోవచ్చు అనుకుని మా ముసలిది చావాలి మా ముసలిది చావాలి అనేదిట ఈ మనవరాలు. కొద్ది రోజులకి చిలక్క మాటలు వచ్చేసాయి. అందుకని ముసలావిడ పెత్తనం ముగించుకుని ఇంటికి రాగానే మా ముసలిది చావాలి అండం మొదలెట్టింది. ముసలావిడికి మండిపోయింది. జామకాయలు అరటిపళ్ళు మామిడికాయలు పెట్టి పెంచుతూ ఉంటే, దానిమ్మ గింజలు పెట్టి పెంచుతూ ఉంటే దిక్కుమాలిన చిలక నన్ను చావాలని తిడుతోంది, ఈ చిలక్కి మాటలు ఎందుకు వస్తున్నాయి అనుకుని ఆ పక్కనే పాప ఇలాంటి అర్చక స్వామి ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూడా చిలకని పెంచుతున్నాడు అండి. అందుకని అర్చకుల దగ్గరికి వెళ్ళి, ఏమండి పోదారి గారు పోదారి గారు, మా చిలక ఏమో నన్ను చావాలని తిడుతోందండి, దానికి బండబూతులు ఇంకా చాలా వస్తున్నాయండి, అందులో ముఖ్యంగా ముసలిది చావాలంటోందండి, ఈ చిలకతో పడలేకపోతున్నాను, పోనీ వదిలేద్దామంటే కష్టపడి పెంచానండి అందుట. పాప అర్చక స్వామి అన్నాడు, నేను రోజు వేదాలు పురాణాలు చెబుతాను, మంత్రాలు చెబుతా, అందుకని మా చిలక్కి మంచి మాటలు వచ్చాయి, మీ చిలకని మా చిలక దగ్గరికి పంపారంటే ఈ రెండు చిలకలు ముక్కు ముక్కు రాసుకుంటూ చక్కగా మంచి మాటలు మాట్లాడుకుంటాయి. ఆయనకి తెలియదు ఈ చిలకలు కూడా ఈ మధ్యన లేటెస్ట్గా ఐ లవ్ యూ నేర్చుకుంటున్నాయని పాప. సరే మా చిలక కొంచెం వేదాల చిలక, మీ చిలక బూతుల చిలక, ఈ రెండింటిలో మా చిలక వల్ల మీ చిలక్కి మంచి మాటలు వస్తాయి, మీ చిలకని పంపించండి అన్నట్ట. సరే ముసలవాడు సంతోషపడింది, ఈ బండబూతులు పోతాయి, ముసలిది చావాలన్న మానేస్తుంది అనుకుని తన చిలకని తీసుకుని ఈ పంతులు గారి చిలక దగ్గరికి తీసుకొచ్చింది. అర్చక స్వామి చిలక్కి అంటే ఈయన ఇంట్లో చిలక ఉందో లేదో అండి, అక్కడ చిలక ఉంది. ఇప్పుడు కలియుగంలో చిలకాలేవు వెనక్కి పిలకాలేవు. సరే మొత్తం మీద ఇప్పుడు తమాషా జరిగింది. ముసలావిడ చిలక ఈ అర్చక స్వామి చిలకను చూసి మా ముసలిది చావాలి అంది. వెంటనే పంతులు గారి చిలక తదాస్తు అంది. ఇంతకీ తదాస్తు అంది అంటే అలాగే అయిపోవాలని. ఇంకే ముసలావిడికి మండిపోయి చుట్టూ అని పూర్వం చుట్టుగా ఉండేవాడు సినిమాలో, పాత సినిమాలో వాడికి ఇక్కడే చుట్టు ఇంకెక్కడ ఉండదు, వాడు అని పిక్కునేవాడు అనమాట. ఆ దిక్కుమాల పులు సినిమాల్లో అట్లా అలా పీకేసుకుని ఈ రెండు చిలకల్ని పంజరంలోంచి తీసి అవతల పారేసిందట. అంచేత గర్భవతి లేని స్త్రీలు ఎవరన్నా ఉంటే వాడు చేయొత్తండి, పురాణానికి రండి, దిక్కుమాలని సీరియల్స్ చూడకండి. అందులో ముఖ్యంగా ఉదయభాను డాన్స్ని ఇప్పుడు చూడకుండా చూసుకోండి, తర్వాత చూద్దరు కానీ అయిపోయాక కావాలంటే ఈ పిల్లల్ని పంపించేది. అది తర్వాత అండి కరెంట్కి బాబు అంటే మొత్తం మీద ఏది ఏమైతేనే సగం తల్లి బాధ్యత ఉందన్నారు. తక్కిన అత్యద్భుతమైన కథా విశేషాలతో రేపు కూడా యథాప్రకారంగా 6 గంటలకు కలుసుకుందాం, 6:30 కలుసుకుందాం. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీ మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తా సుఖినో భవంతు, మంగళం కోసలేంద్రాయ మహని. మానవ జీవితానికి పరమార్థం ఏమిటో, జన్మ ఎత్తిన తర్వాత మానవుడు ఎలా ప్రవర్తించాలో, లేకపోతే చివరికి ఏ రకమైన జీవితాలు మళ్ళీ మనం ఎత్తుతూ ఉంటామో, ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటున్నాం. మానవుడు తల్లి కడుపులో ప్రవేశించి పంజరంలో చిలుకలా ఉంటాడు. చిలుకకి అన్నీ ఉంటాయి, ఏం లాభం, అది పంజరంలో ఉంది, స్వేచ్ఛ లేదు, ఎగరడానికి ఉండదు. మామిడి పండు పెడితేనే, యాపిల్ పండు పెడితేనే, లేకపోతేనేమో ద్రాక్ష పండు పెడితేనే స్వేచ్ఛ లేదు. అలా పంజరంలో చిలుకలాగా ఈ గర్భకోశంలో ఉండి, గర్భకోశంలో ఉండడం అదేదో పెద్ద సుఖం అనుకుంటాం మనం, అది చాలా క్లిష్టత అన్నారు. అనుభవించేవాడికి తెలుస్తుంది, బయటవాడికి ఏం తెలుస్తుంది? బయటకు వచ్చాక ఇప్పుడు తెలియటంలా, ఇప్పుడున్న నరకం వేరు, అప్పుడున్న నరకం వేరు. తల్లి తినేటటువంటి ఈ చేదు, ఈ ఉప్పు, ఈ కారం, ఇవన్నీ అవయవాలని కొంత పీడిస్తాయట, అలా పీడ పొందుతూ ఉంటాడు. అందుకే గర్భ నరకము అన్నారు. గర్భం అంటే స్వర్గంలా, గర్భ నరకం. ఎందుకు వచ్చాను ఈ గర్భనరకంలోకి అని, పిల్లలు లేని వాళ్ళేమో పిల్లల్ని ఎలాగో రకంగా తీసుకొచ్చి గర్భనరకంలో పారేయాలనుకుంటారు. ఆ నరకంలో ఉన్నవాడు మాత్రం దిక్కుమాలను కూడా ఈ 9 నెలలు ఎలా అనుభవించను రా బాబు, ఎప్పుడు బయటకు వద్దామరా అని వాడనుకుంటాడు. సరే, మొత్తం మీద ఇది సృష్టి క్రమం కనుక, ఆయా జీవుల కర్మ ఫలితం కనుక, ఇది ఎవడైనా అనుభవించక తప్పచ్చవరికి. ఉల్వేన సంవృతస్తస్మిన్ నాంత్రైశ్చ బహిరావృతః ఆస్తే కృత్వా శరః కుక్షౌ భగ్నపృష్ఠ శిరోధరః. తల్లి కడుపులో మావి అని ఒక కోశం ఉంటుంది, రక్తమాంసాలతో తయారైన కోశం. ఈ మావితో చుట్టుకోబడి చుట్టూత ప్రేగులు ఆవరింపగా అందులో ఇలా వంచుకుని, చూసారా పిల్లడు ఇలా ముడుచుకుని ఉంటాడనమాట, ఇలా నడుము వంచుకుని శయనిస్తాడు. వాడు నిద్ర ఉండదు, మెలకువ ఉండదు, చిన్న చిన్న కునుకనమాట. మా చిన్నప్పుడు మేస్టర్కి ఒక పేరు పెట్టాం, ఎల్కే డీకే, అంటే లైట్ కునుకు డీప్ కునుకు అని. ఆయన మీటింగ్ జరిగినప్పుడల్లా లైట్ కునుకు వేసేవాడు, 1/2 గంట మీటింగ్. క్లాసులో పాఠానికి వచ్చి కుర్చీలో కూర్చుంటే రే సైలెన్స్ అంటూ మధ్యలో రే ఎవడ్రా వాడు. కొంతమందికి అది అదృష్టం, మధ్యలో మెలకు వస్తూ ఉంటుంది, నిద్ర వస్తూ ఉంటుంది. ఉపన్యాసంలో కూడా చాలామంది ఎల్కేలు డీకేలు అయ్యి బాబు నేల మీద పడుకున్నారు రావు నిద్రలు, ఇంటి దగ్గర వెళ్ళంత రమ్మంటే రాదు, ఒక్క గుళ్ళోనూ మేస్టారి పాఠం విన్నప్పుడు వచ్చేస్తాయి. అలా ఈ కుర్రాడు కూడా 1 నిమిషం కునికేసి మళ్ళీ తెరుస్తూ ఉంటాడు. మధ్య మధ్యలో సెల్ ఫోన్ వస్తూ ఉంటుంది అనుకుంటాను వీడికి, ఆ సెల్ ఫోన్లో మళ్ళీ కార్డ్ వేయించుకుంటూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు, నిద్రపోతూ ఉంటాడు. మొత్తం మీద అందులో నానా రకాలైన దుర్నరక బాధలు అనుభవిస్తాడు. తత్ర లబ్ధ స్మృతిర్దైవాత్ కర్మ జన్మ శతోద్భవం స్మరణ్ దీర్ఘమనుచ్ఛ్వాసన్ శర్మకిం అనువిందతే.
ఆ గర్భంలో పూర్వజన్మ జ్ఞానం ఉంటుంది. ఎందుకని అంటే అదే దైవ లక్షణం. ఎంతటి పాపాత్ముడికైనా కడుపులో, తల్లి కడుపులో ఉన్నప్పుడు మాత్రం పూర్వజన్మ జ్ఞానం ఉంటుంది. నేను ఫలానా పూర్వజన్మలో పిచ్చారావని, లేక బుచ్చారావని, అచ్చారావని, ఇలా కచ్చారావని ఈ పేర్లు గుర్తుంటాయి. గాడిదని, కుక్కని, పిల్లిని ఇవన్నీ గుర్తుకు తెచ్చుకుంటాడు. ఆ పూర్వజన్మ జ్ఞానం వల్ల ఎందుకు చేశానప్పుడు, పిల్లిగా ఉన్నప్పుడు ఎలకం తిన్నాను, మనిషిగా ఉన్నప్పుడు కోడిని కోసి తినేశాను, పకోడీ తినేశాను అని గుర్తుకొస్తాయి. ఇప్పుడు గుర్తొచ్చినా ఏం చేసేది లేదుగా, అప్పుడప్పుడు గుర్తొస్తుందేమని. శివాలయంలో పద్మాకర్ గారు పురాణం జరుగుతుంటే పురాణం వినకుండా తిక్కుమాలని నా ఇష్టం వచ్చినట్టు డబ్బులు సంపాదన మీద పడిపోయాను, ఆ పాపం ఇప్పుడు అనుభవిస్తున్నాను. వినుంటే పాప ప్రాయశ్చిత్తమై ఈ దరిద్రపు నరకం వచ్చేది కాదు. అప్పుడు బుద్ధి పట్ల, అప్పుడు పురాణం చెబుతూ ఉంటే కబుర్లు చెప్పుకున్నాను, గంటలు కొట్టాను, అయ్యయ్యో ఎంత పాపం చేశాను అని నరకానికి వెళ్ళినప్పుడు మళ్ళీ తల్లి కడుపులో ఉన్నప్పుడు ఏడుస్తాడు. అది వెనక్కి రాదు. ఇదేంటి సినిమా ఏమిటి, రీలు వెనక్కి తిప్పడానికి అదనమాట. అందుకని ఇక్కడ చెప్పాడు, పని నేను చెప్పింది అబద్ధం అనుకుంటే మీరు వచ్చి చూసుకోవచ్చు. 6వ అధ్యాయంలో 13వ శ్లోకంలో స్మరణ్ దీర్ఘం అనుచ్ఛ్వాసన్ శర్మకిం నాను వెందతి. దీర్ఘం అనుచ్ఛ్వాసన్ అంటే పెద్ద నిట్టూర్పు అనమాట. అయ్యో అని గాలి విడిచిపెట్టి ఏడ్చి అయ్యో అయ్యో అని కుమిలిపోతాడట. ఎందుకు వినలేదని సుఖం లేక బాధపడతాడు. ఎంత బాధపడి అప్పుడు ఉండదు. ఇది ఇలా కబుర్లు చెప్పుకునేవాడు అందరికీ ఆ కర్మయోగం తప్పదు. ఇప్పుడు అక్కడ ఆ దేవుడి దగ్గర కూర్చుని ఆ దిక్కుమాల చుట్టూ అటు విరపోసుకుని ఓ సోచి చెప్తూ ఉంటే వీళ్ళందరూ ఏంటనుకుంటున్నారు, వీళ్ళందరికీ ఆ నరకం దానికోసమే చెప్పారు వాళ్ళకి. అప్పుడు ఎంత పరితపించినా సుఖం ఉండదు అన్నాడు. నాథమాన ఋషిర్భీత సప్తవధ్రి కృతాంజలి స్తువీతతం విక్లవయా వాచాయే నోదరేర్పిత. ఈ లోపల 7 ధాతువులు ఉంటాయి, 7 ధాతువులు. ఈ 7 ధాతువులు చుట్టబడితే అప్పుడు వాడు గర్భనరకంలో నిజంగా నరకం అంటే అక్కడో నరకం ఇక్కడో నరకం, అది ఒరిజినల్ నరకం, ఇది గర్భనరకం. ఇక్కడ కడుపులో ఉన్నప్పుడు మాత్రం మునిగుతాట. ఆత్మజ్ఞానం ఉంటుంది, పరమాత్మ జ్ఞానం ఉంటుంది. నన్ను ఈ మాతృగర్భంలో ప్రవేశపెట్టిన పరమాత్ముడికి ఇప్పుడు నమస్కారం చేస్తున్నాను. బతికున్న రోజుల్లో చేయలా, ఆ రోజుల్లో స్వేచ్ఛగా ప్రవర్తించాను, ఆ పాపం అనుభవిస్తున్నాను అని కడుపులో ఉన్నప్పుడు గద్గద స్వరంతో పదే పదే ఏడుస్తాడు. చెప్పారు విక్లవయ్యా, విక్లవత్వం అంటే అదనమాట. దీనుడై ఒకనొక నపూంసకుడు ఎలా ఏడుస్తాడో, కష్టం వచ్చినప్పుడు మానవుడికి దుఃఖం వచ్చేస్తుందండి. ఎందుకంటే అన్నీ బాగుంటే తనది గొప్పవాడేడుగా. బాగున్న రోజుల్లో దేవుడు లేడు, దెయ్యము లేడు, గురువు లేడు, పురాణం లేదు, నా అంత గొప్పవాడే. బస్తీ మీసవాళ్ళని మగాళ్ళు ఈయన మీసం తిప్పితే వీళ్ళు కనుబొమ్మలు తిప్పుతారు. అప్పుడు ఫోన్లు ఉంటాయి, కబుర్లు వస్తాయి, రవ్వంత తేడా భగవంతుడికి తెలుసు. వీడు ఏం చేస్తే దానికి తగింది నెత్తి మీద పటక్కన పడతాడు. ఆ మొట్టినప్పుడు ఏడుపు వస్తుంది కష్టం, అప్పుడు దేవుడు, గురువులు, మంచివాళ్ళు, పుణ్యాత్ములు గుర్తుకొస్తారు. ఈ వీడికి కూడా అలాగే గుర్తుకొచ్చి ఆ కడుపులో ఏడుస్తాట. సాధారణంగా ఈ ఏడుపు ఎక్కువగా 7వ నెల నుంచి 9వ నెల మధ్యలో ఎక్కువ ఏడుస్తాట పుట్టేదాకా. ఎందుకంటే ఆ కాలంలో అత్యంత జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానంలో మహాబాధ పడిపోతాడు. పురుగులు, నులిపురుగులు కడుపులో తెగ తిరిగినట్టుగా తిరిగేస్తాడు. అలా చెప్పారు వీడిని పోల్చడం. ఏమని, విష్ఠా భూరి వసోదర. విష్ఠ అంటే మలం, మలములో పురుగు వలె ఈ తల్లి కడుపులో కొంచెం కొంచెం కదులుతాడు. ఆ పురుగు తిరిగినట్టు తిరుగుతాడు. అంటే వీడికి ఎంత దౌర్భాగ్యం అనిపించాడో చూడండి. ఇప్పుడు ఇదంతా జీవుడు చేసే ప్రార్థన, అద్భుత ప్రార్థన. మీరు కూడా భక్తి శ్రద్ధలతో వినండి. ఎవరికైనా కష్టాలుంటే ఆ కష్టాలు తొలగించే ప్రార్థనగా చెప్పారు దీన్ని పురాణాల్లో.
నమ్మి వినండి అంతే. జీవవాచ శ్రీపతిం జగదాధారం అశుభక్షయకారకం వ్రజామి శరణం విష్ణు శరణాగత వత్సలం. జీవుడిలా అంటున్నట్ట, ఓ లక్ష్మీ వల్లభ, లక్ష్మి అంటే జీవాత్మ, నువ్వు పరమాత్మవి. లక్ష్మీ వల్లభ అని ఎందుకన్నానంటే ఈ జీవులకి నువ్వే దిక్కు, నువ్వే భర్తవి, సమస్త లోకాలకి ఆధారం నువ్వు. అసలు గురు శబ్దంలో రెండో అర్థం అదే, గురువు అంటే ఆధారం, అతడే దిక్కు. అతన్ని పాదములు పట్టుకోవడం వల్ల లాభం ఎందుకని అన్నారంటే ఆధారం ఆయన, మనం ఆధేయులు మిగిలిన వాళ్ళు. గురుపాదాలు ఆధారంగా పట్టుకుంటే అప్పుడు ఈ శరీరం సముద్రంలో నావ ములిగిపోకుండా హాయిగా ఒడ్డుకు చేరినట్టుగా సంసారం అనే సముద్రం నుంచి బయటపడుతుంది. ప్రభు, ఇప్పుడు మాతృమూర్తి గర్భమే నాకు గురువు, ఈ గురువుని అనుసరించి సకల లోకేశ్వరుడు జీవులకు మూల పురుషుడవైన పరమాత్మని నేను ఆరాధిస్తున్నాను, నాలో ఉన్న దోషాలు తొలగించు. జగత్తుకు ఆధారం ఈ ఒక్క జీవుడికి ఆధారం కాలేవా? అయ్యయ్యో, ఏ జన్మలు ఎత్తానో, ఎన్ని జన్మలు ఎత్తానో అన్నీ నాకు ఇప్పుడు గుర్తుండవు. ఆ అశుభములన్నీ తొలగించు, నువ్వు అశుభక్షయకారకుడివి. నిన్ను గనక శరణం వ్రజామి, శరణు కోరుతున్నాను అని అంటే చాలు, ఆ క్షణమే మానవుడు పతనావస్థ నుంచి బయటపడతాడు. నువ్వు ఎటువంటి వాడివి? శరణాగత వత్సలుడివి. ఒక్కసారి ప్రభువు దిక్కు దిక్కన్నంత మాత్రం చేతనే దిక్కైపోతావు, పాతవన్నీ మర్చిపోతావు. కలలో కూడా నిన్నెరగని మహాకష్టాత్ముడైన దుర్బలుడికి ఆపద వచ్చినప్పుడు నువ్వే దిక్కన్నంత మాత్రం చేతనే పాత పాపాలు మరిచిపోయి ఇంత పూర్వం నన్ను పట్టించుకోలేదు ఈ దుర్మార్గుడు, వీణ్ణెందుకు రక్షించాలనుకోకుండా ఆ దోషాలు వదిలిపెట్టి మరీ కాపాడతావు, నిన్ను నువ్వే సమర్పించుకుంటావు, నిన్ను నిశ్చలమైన భక్తితో కొలిచే భాగ్యం ప్రసాదించు. నీ మాయతో మోహితమై ఉంటుంది లోకం, నీ మాయ జిక్కి పురుష స్త్రీ మూర్తిక జనము నిన్ను సేవింపదు, విత్తామయ గృహగతమై సుఖతామసమై కామవల్చితం భయి ఈశా ఆగా. ప్రభు, త్వన్మాయామోహితో దేహే అంటే నీ మాయ చేత మోహింపబడి ఉంటుంది. ఆ మాయలో ఇరుక్కుపోయి, ఇరుక్కుపోవడం అంటే సాలెగూట్లో ఇరుక్కుపోయినటువంటి ఒక దోమో ఏగో, ఆ గూళ్ళో ఇరుక్కుంటే చచ్చిన బయటిరలేదు, అదొక పంజరం, ఇంకా తర్వాత చావేదానికి. ఒకప్పుడు ఒక ఏగ సింహం పడుకుని నిద్రపోతుంటే మూతి మీద వాలిందిట, ముట్టి మీద వాలిందిట, ఎక్కడ పడితే అక్కడ వాలి, ఏడిపించేదట, నిద్రపోతానని విసుక్కుంటుంటే వినిపించుకోలేదట, దంతాల్లో వాలి, ముక్కుల్లో వాలి, అదిలా కొట్టుకుంటే ఎగిరిపోయి దొరక్క. ఇంత సింహం ఏనుగుని చంపగలదు, కానీ ఏగని ఏం చేయలేకపోయింది. ఒక్కొక్కప్పుడు అంతే మనం కర్మ, హాయిగా సుఖంగా ఉంటాం, కుట్టే దోమని ఏం చేయలేము, ఎక్కడ పడితే అక్కడ కుట్టేస్తుంది దొంపదేగ. ఒక్కోసారి మనం ఉపన్యాసం చెబుతూ ఉంటే చెప్పరాని చోట కొడతాయి వీటి, అక్కడి నుంచి ఆ కూర్చున్నవాడు వినలేడు, కదలలేడు, ఏం చేయలేడు. ఈ మధ్యన టెక్నిక్ కనుక మీరంతా ఓడో మాసులు రాసుకొచ్చేస్తారు, బోడో మాసులు. అలాగా ఇంత సింహం లాంటి మనిషి ఒక చిన్న దోమకు ఆఫ్టర్ ఆల్ చిక్కినట్టుగా ఆ సింహం చివరికి ఏగ చేత ఏడిపింపబడింది. ఏగోయ్, నీకు దండమన్నా వినిపించుకోలా అని విజృంభించి ఏడిపించింది. అలా ఎగురుతుండగా పైన ఓ సాలిపురుగు ఊడు కట్టింది, దీని కర్మగాలి అందులో ఇరుక్కుపోయింది, ఇక చూడండి కదలలేకపోయింది. ఆ పురుగు దగ్గరకు వచ్చి మీదకు వచ్చి దాని మీద వారి రక్తం తాగి నేను చంపేసింది. అప్పుడు అది అనుకుందిట, అంత సింహాన్ని గంటన్నర సేపు ఏడిపించాను నా బతుకు, ఇంత చేసి సాలిపురుగు ఎంత ఉంది అంటే నా అంత ఉంది, చివరికి ఆ గూట్లో ఇరుక్కుపోయి చచ్చిపోయాను. మనం కూడా అంతే, ఇష్టం వచ్చినట్టు సింహం లాంటి మనుషుల్ని భయపెడతాం, ఎక్కడో ఇంత పెడతాడు దేవుడు.
అది ఎలా పెడతాడో చెప్పాడు. పుత్ర కళత్రకే, ఇందులో సత్యం ఉందో లేదో అందరూ గుండెల మీద చేసుకోండి. మొట్టమొదట పుత్ర వ్యామోహం, కొడుకు మీద వ్యామోహం, వాడు మాట వింటాడో లేదో. చివరికి ఆ కొడుకు లాగ్ గోపు మీద కొట్టి డబ్బు లాక్కుని ఏడిపిస్తాడు. ఎప్పుడో ఒకప్పుడు పుత్ర వ్యామోహంతో బాధపడిన వాడు ఎవడనే ఉన్నాడా? ఈ 17వ శ్లోకం అసత్యమో కాదో మీ అందరికీ తెలుసు. పుత్రుడో పుత్రికో కళత్రకే, పెళ్ళం. మా ఆవిడ దేవతండి, జీవితంలో ఒక్కనాడు కూడా తిట్టలేదండి అన్నవాళ్ళు ఎవరన్నా ఉన్నారు. తర్వాతది మొగుడు. బహుమాటలు చెప్పండి, ఎలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి మొగుడు వల్ల కానీ అంటే ఇందులో ఏదో ఒకటి తప్పు ఉంటే చెప్పండి. మా ఆయన వల్ల అస్సలు జీవితంలో ఒక్క మాట పడల. పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంత కూడా ఏమని లేదు, కొట్టలేదు అన్నవాళ్ళు ఎవరన్నా ఉంటారా? అమ్మా అందరూ ఎవరు కిక్కురు అనరు. అంతే కదా, పెళ్ళాము, పిల్లలు, భార్య, ఈ ముగ్గురు అనేవాళ్ళు ఒక సాలెగూడట. ఇందులో ఇరుక్కుపోతున్నట్టు దేవుడు. అంటే మీరైనా అవ్వచ్చు, వాళ్ళైనా అవ్వచ్చు, అందరికీ వాళ్ళు వీళ్ళని తేడాల. ఇప్పటిదాకా పాసిన మఠం వేసుకుని ఆయన కూడా ఇలా చేసేసారు చూసారా? అంటే గురువుగారు మీరు చెప్పేదా? కోడికి నమస్కారం చేస్తున్నాను నేను నిజంగా. సృష్టి రహస్యం చెబుతాడు ఆయన. నీ మాయతో చిక్కి ఈ పురుషులు స్త్రీలు నిన్ను సేవింపక ఇదిగో ఈ భయంకరమైన గూట్లో ఇరుక్కుపోయి సర్వనాశనం అయిపోతున్నారు. ఇదే మాయా పంజరం. అదేమిటి? భార్య, పుత్రులు, పుత్రికలు, మొగుళ్ళు, ఇళ్ళు, డబ్బు. ఇది అనమాట విత్తామయ గృహగతమయ అంటే డబ్బు, ఆమయం అంటే రాగం. గృహ ఇల్లు, భార్యాభర్తలు ఇద్దరు ఒక్కసారి కూడా కొట్టుకోలేదు అనుకోండి, అప్పుడు కొంపలో చిచ్చొస్తుంది. ఏమిటో తెలియదు మరి, పక్కవాడితో సరిహద్దుదా కదాయో, లేకపోతే ఇంట్లోకి ఎవడో దౌర్భాగ్యుడు చేరడం, మొత్తం మీద దుంపదగ ఎక్కడో దొడ పెడతాడు, లేదా డబ్బు. అన్నీ బాగున్నాయి ఒకడికి, అనుకోకుండా ఎవడో వడ్డీకి ఇస్తానంటే 15 లక్షలు తీసుకెళ్లి పక్కవాడి చేతిలో పెట్టాడు. ఆ 15 లక్షలు రావు, ఇక ఎక్కడి నుంచి? అదొక 7. సుఖతామసమై లేదా సుఖములు, అవి తమో గుణాలు. సుఖాలు ఎక్కువైతే కూడా రోగాలు వస్తాయి. భోగాలంటే రోగాలే. ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చుని తింటూ ఉంటే ఇండైజెషన్ పట్టుకుని, బీపీ పట్టుకుని, షుగర్ పట్టుకుని, ఒకటి కాదు నానా రోగాల్లో పడి మళ్ళీ అదో కష్టం. కామవంచితం వయస కోరికలు, అన్నీ బాగుంటే కోరికలు అన్నమాట. ఏదో కోరిక వస్తూనే ఉంటుంది. పక్క స్థలం వచ్చేస్తే బాగుండు, వాడెవడో వచ్చేదో ఇస్తే బాగుండు, లేకపోతే సన్మానం చేస్తే బాగుండు, ఏదో అధికమైన కోరిక ఉంటూనే ఉంటుంది. అస్సలు ఆ జీవితంలో ఏ కోరిక లేదన్న వాళ్ళు ఎవరన్నా చేయొచ్చండి? ఎత్తాం, నేను అసలు ఎత్తను. అంచేత నాకు ఉంది కోరిక, మా అమ్మవారిని ప్రతిష్ఠించాలి, వైభవంగా త్రిశక్తి పీఠం లోకానికి సేవ చెయ్యాలని నాకు ఎక్కువ కోరికగా ఉంది. ముగ్గురు అమ్మల్ని ప్రతిష్ఠించాలనే కోరికతోటి సగం రాత్రి పగలు నిద్రపడాలా? అంచేత అంత పెద్ద కోరిక రాకుండా లేదని నేను ఎలా అంటాను? అంచేత అక్కడ ఇక్కడ కదా అన్ని చోట్ల కోరికలు ఉంటాయి. అదిగో ఆవిడకు కూడా చెయ్యెత్తారు, కోరిక ఉంది. అంటే త్రిశక్తి పీఠం ప్రతిష్ఠవాలనే కోరిక ఉంది. అంచేత కోరికలు ఉన్నాయి, లేవు అంటే అది అబద్ధం. గురవయ్య గారు చెయ్యెత్తలేదు అంటే కోరిక ఎక్కువ ఉందని ఎత్తలేదు ఆయన. అదనమాట, ఆయన ఇంకెక్కువ కోరిక ఉంటుంది. అసలు గురువు గారి కంటే పెద్ద కోరికలు రిటైర్ అయిన వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. అంచేత ఆయనకి ఎన్ని కోరికలు ఉన్నాయో మనకేం తెలుసు? ఆయనకున్న కోరిక ఏమిటో తెలుసా? గురువు గారి కోసం 25 లక్షలు సంపాదించి ఆయన చేతిలో పెట్టి దానం చేస్తే బాగుండని పెద్ద కోరిక పాపం. ఆ 25 లక్షలు ఆయనకి రాక పెద్ద కోరికతో అల్లాడిపోతారు. మంచి కోరికలు ఉన్నాయి కాబట్టి గొడవ లేదు. అందరికి ఒక్కొక్క కోరిక. అందరిని అడిగాను నేను, నా వెనకాతల ఆఖరికి మన క్యాసెట్లు చేస్తున్న మన శ్రీనివాసకు కూడా పెద్ద కోరిక ఉంది. ఏమిటంటే గురువు గారికి ఎప్పుడో ఒకప్పుడు మంచి కారు, ఏసీ కారు, పెద్ద కారు, 8 మంది ఎక్కే కారు, డ్రైవర్తో సైతంగా దానం ఇచ్చేద్దాం అనేవాడు. అంటే ఫిక్స్డ్ డిపాజిట్తో పాటు ఎప్పుడొకప్పుడు వాహనం పురమాయించడం కష్టమైపోతుంది ఉపన్యాసానికి. అందుకే ఆయన కోరిక కూడా తీరాలి, తప్పట్లు కొట్టండి. ఇలాగ మొత్తం మీద ఏదో కోరిక. అహం మమాభిమానేన గతోఖం సంస్కృతిం పరాం. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, అహం నేను, మమ ఇది నాది, ఈ అభిమానంలో సంసారంలో పడిపోయాను, కడుపులో ఉన్నాను, ఈ కడుపులోంచి బయటపడ్డాకైనా
ఇక ఎప్పుడు జీవితంలో తల్లి కడుపులో పడకుండా ఉండేటట్టుగా నన్ను అనుగ్రహించు ప్రభూ అని కడుపులో ఉన్న జీవుడు ప్రార్థిస్తున్నాడు. ఇదంతా బయటకు వస్తే ఎలా ప్రార్థిస్తాం? బయటకు వచ్చాక అస్సలు ప్రార్థించాం. పొద్దుట 7 గంటలకి పెసరట్టు ఉప్మా ఎలా ఉంటుంది? 3:30కి సోనీ మ్యాక్స్లో టెస్ట్ క్రికెట్ ఎలా ఉంటుంది? అన్నీ ఇవి మనకి. కృతం పరిజన సార్థే మయా కర్మ శుభాశుభం ఏకాకీతేన దగ్ధోకం గతాస్తే ఫలభాగిన. ఇంకా ఏమంటున్నాడు ఆ కడుపులో నస్సు? ఓ స్వామి, కుటుంబ పోషణ నిమిత్తంగా నేను ఎన్నో చేశా, పరిజనస్యార్థే నా పరిజనం నా పెళ్ళం కోసమో నా బిడ్డ కోసమో నానాయతంలో పడ్డా. బిడ్డ అనుకున్నాను, అది మట్టిగడ్డలా ఏడిపిస్తోంది. పెళ్ళం అనుకున్నాను, నా నోటికి కళ్ళెం వేసింది. పెళ్ళం కాదు గొళ్ళెం, నోటికి కళ్ళెం. బిడ్డ కాదు వాడు, మట్టి గడ్డ. వీడు మొగుడు కాదు, వీడు పెద్ద తెగుడు. ఇలా మొత్తం మీద తిట్టుకుంటూ ఉంటాం. మళ్ళీ ఏవో పాపకార్యాలు చేస్తూనే ఉంటాం. ఈ కుటుంబం అశాశ్వతమైన కుటుంబం, శాశ్వతం అనుకుని దీనికోసం, దీని పెంపు కోసం, దీని అభివృద్ధి కోసం చెయ్యరాని పాపాలు చేస్తాం, సంపాదిస్తున్నాం. ఈ కర్మలు ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను, నాకు కూడా ఉన్నవాళ్ళు ఏమో అయ్యారో నాకు తెలియదు. ఇప్పుడు ఇది వరకు నేను చేసిన పాపములన్నీ ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఈ భార్యాపుత్రాదులు ఇంత పూర్వజన్మల్లో నా సంపాదన అనుభవించారు, నా పాపంలో షేర్ తీసుకున్న వాళ్ళు ఒక్కళ్ళు లేరు. ఇప్పుడు ఈ గర్భంలోంచి ఎప్పుడు బయటకు వస్తానో, బయటకు వచ్చాక ఎలా ఉంటానో, కాళ్ళుంటాయో ఉండవో, చేతులుంటాయో ఉండవో, ముక్కుంటుందో ఉండదో, ఇల్లుంటుందో ఉండదో, జేబుకి చిల్లుంటుందో ఏమో, ఇలా వెంగబెట్టుకుంటున్నట్టు కడుపులో. ఇంత సుస్పష్టంగా పుట్టాక కూడా మనం ఏమనుకుంటామో చెప్పారు. ఇందులో ఉన్నవన్నీ సత్యాలు. ఓ స్వామి, ఈసారికి గర్భంలోంచి నన్ను బయటపారేయి నారాయణ. అప్పుడు బయటపడ్డాక పద్మాగర్ గారు ఉపన్యాసానికి వెళ్ళిపోతాను పాతశివాలయానికి, ఆయన బతుకుంటే. ఆ తర్వాత నీ పాద పద్మాలు ధ్యానిస్తాను. తత్స్మరిష్యే పదం తవ, తవ పదం అంటే నీ పాదములను, లేక నీ లోకాన్ని. పదము అంటే కాలను ఒక అర్థం, విష్ణు పదము అంటే వైకుంఠం. నీ స్థానాన్నే తలుచుకుంటాను, రోజు నిన్ను ధ్యానం చేస్తాను. నేను ముక్తిని పొందడానికి ఉపాయం ఆలోచిస్తాను, నేను సంసారంలో బాధపడను. నిజంగా ఇలాంటి వాళ్ళు ఒక కొద్ది మంది ఉన్నారు ఈ పురాణం వినేవాళ్ళు. ఎప్పుడు గురువుగారు తగులుతారా? కనపడగానే అదృశ్యంగా అందరూ చూస్తుండగా కూడా ఏ పక్క వెళ్ళి కాళ్ళ మీద పడతారే, వీళ్ళు కారణ జన్ములట. వాళ్ళకి మోగభక్తి, ప్రాకృతిక భక్తి, జ్ఞాత భక్తి అని ఉంటాయి. అజ్ఞాత భక్తి, ప్రాకృతిక భక్తి, జ్ఞాత భక్తి. ప్రాకృతిక భక్తి అంటే మూర్ఖత్వంతో కూడిన భక్తి. ఈ మూర్ఖత్వంతో కూడిన భక్తి అంటే నీకు ఎక్కడ తగిలినా సరే, రోడ్డు మీద తగిలినా సరే, ఏండో మెట్టారో గురువుగారు అని పెద్ద పెట్టారు చేస్తారు వాళ్ళు. వెళ్ళమన్నా సరే మేము ఎలా పెడతామండి మెట్టారో గురువుగారు, వెళ్ళం మీరంటే భక్తి. వీళ్ళు భక్త కన్నప్ప లాంటి వాడు. ఇంకా అజ్ఞాత భక్తి అంటే పాపం వాళ్ళకి మనస్సులో ఎంతో ప్రేమ ఉంటుంది గురువు అంటే. అందరు ఎదురుగుండా వేదికల మీద చెప్పలేరు, చేయలేరు. ప్రేగుళ్ళోనో ప్రదక్షిణ చేస్తున్నప్పుడో ఎప్పుడైనా కనపడినప్పుడో కాళ్ళ మీద పడిపోయి ఆనందంతో అనుభవిస్తారు. వాళ్ళు చెప్పుకోలేరు ఎక్కువ పదే పదే. గురువు అంటే ఎంతో భక్తి, చూస్తే ఆనందం, టీవీలో చూసిన ఆనందమే. అలాంటి మోగభక్తి ఉన్న వాళ్ళని అజ్ఞాత భక్తులు అంటారు. అసలు ఇది చాలా ఉత్తమోత్తమైన భక్తిట. ఇంకా జ్ఞాత భక్తి అని ఉంటుంది, అంటే గురువులో ఉన్న ఆత్మజ్ఞానం గ్రహించి వాళ్ళు అసలు దగ్గరికి రాకపోయినా సరే ఆహా ఆ మహానుభావుడు, ఆయన దైవం, ఆ లోపల ఉన్న జ్ఞానం కనపడుతుంది వాళ్ళకి. వీళ్ళు పరమ పుణ్యాత్ములు. ఇలా 3 రకాల భక్తులు, ఈ 3 భక్తులు తరిస్తారట, గుర్తుపెట్టుకోండి. ఇంకా 4వ కేటగిరీ ఉంటారు, ఆత్మానాత్మ వివేచన శూన్య భక్తి. అంటే కారణం వల్ల, ఏదో కారణం వల్ల చేరతారు. ఆయన ఏదో చెబుతూ ఉంటాడులే అని మొత్తం మీద అవకాశం దొరికినప్పుడు గురువు గారిని కూడా బయటపారేద్దాం అని చూస్తారు. దొరకకపోతే మాత్రం భక్తి నటిస్తారు. భక్తి ఉంటుంది ఉండదు, 2 రకాలన్నమాట. వీడు నిజంగా గొప్పవాడా కాదా అని అనుమానం, అమ్మో అలా అంటే పాపమేమో, మళ్ళీ భక్తులు ఏమంటారో పక్కన. అప్పుడప్పుడు ఈ పురాణంలో శ్లోకాలు భయపెడుతూ ఉంటాయి, అప్పుడు మళ్ళీ వెనక్కి అవుతారు. రియలైజేషన్ ఉంటూ ఉండకుండా, అంటే విశ్వాసం అవిశ్వాసం,
ఊగిసలాట భక్తులు. ఊగిసలాట భక్తులకి ఇంకా 11 జన్మలు పడుతుట ఇది స్వర్గాది లోకాలకు వెళ్ళి మోక్షం పొందడానికి. కానీ మొత్తం మీద ఎప్పుడో ఒకప్పుడు వస్తారు, అసలంటూ పట్టుకున్నారుగా. ఇందులో మూఢభక్తులైనా తొందరగా మోక్షం పొందుతారు, పూర్తి జ్ఞాత భక్తులైనా మోక్షం పొందుతారు, అజ్ఞాతంగా గురువుగారిని మనస్సులో ఆరాధించినా మోక్షం పొందుతారు. ఇదో విశ్వాస విశ్వాసాల మధ్యలో ఏడుస్తూ ఉంటారే, అలాంటి వాళ్ళకి మాత్రం ఎక్కువ టైం పడు. సహజంగా భక్తుల్లో నమ్మి నమ్మకుండా, కాసేపు గొప్పవాడు కాసేపు గొప్పవాడు కాదు అని రెండు రకాలుగా అనుకుంటారే వాళ్ళు ఎక్కువ ఉంటారట. అందులో కలియుగంలో, కలియుగంలో ఎక్కువగా స్వార్థ భక్తులేగా. స్వార్థం నెరవేరితే అనుకున్న కోరిక భక్తుడు, ఒక కోరిక నెరవేరాక ఇంకో కోరిక వస్తుంది అది నెరవేరకపోతే భక్తుడు కాడు, ఇలా ఉంటారు. అలాంటి వాళ్ళ వల్ల ఎవడికి లాభము ఉండదు నష్టం ఉండదు, చేరుకోవడం నష్టం ఎక్కువ పొందుతాడు అలాంటి భక్తుడు. నాలో అలాంటివి లేకుండా మోక్షం పొందే ఆలోచన ఇచ్చే భక్తిని ఈ స్వామి విన్మూత్రకూపే పతితో దగ్ధోఘము జఠరాగ్నిన ఇచ్చల్నితో విభసితుం కదా నిర్వాసతే బహిహి. స్వామి సకల లోకేశ్వర, ఈ గర్భంలో ఓ పక్కన మలం ఉండే ప్రేగులు పెద్ద ప్రేగు, మరో పక్కన మూత్రద్వారాలు, ఇదొక కోపం, పురుగులు, చెత్త, చెదారం, భీకరమైన ఆహారాలు, మాంసాహారాలు, ఫలహారాలు, పులిహారాలు, దద్దోజనాలు, వీటన్నిటితో దహింపబడుతున్నాను జఠరాగ్నిలోని. ఈ గర్భం నుంచి ఎప్పుడు బయటపారేస్తావు, ఎప్పుడొస్తానో తెలియదు, వస్తే ఏమవుతానో తెలియదు, ముందొచ్చేస్తే చస్తాను, వెనక వస్తే చస్తాను. తగిన శాస్తి చేసావు పూర్వం చేసిన పాపాలకి, రక్షించు అంటూ దీనుడై ఏడుస్తట్ట పాప. నీవు ఎటువంటి వాడివి? దీనదయాళునా, దీనదయాళువు నువ్వు. దీనులంటే అభిమానం, ఎక్కడ దీనత్వంతో ఏడ్చే మనుషులుంటే అక్కడ నువ్వు ఉంటావట. అందుకే గజేంద్ర మోక్షంలో దీన్నే చెప్పారు, దీనదయాళు అన్నారు. కలడందురు దీనులయ్యడా, కలడందురు పరమయోగి గణముల పాలన, కలడందురన్ని దిశలను కలడు కలండనడివాడు కలడో లేడో. ఎక్కడ దీనులు ఉంటే, ఆపదలలో ఉన్న మనుషులు ఎక్కడుంటే అక్కడ ఉంటాడంటారు. ఆపదలు ఉన్నప్పుడు నువ్వే దిక్కని మొరపెట్టి ఏడ్చి కాళ్ళు పట్టుకుని జపం చేస్తే అన్నీ మర్చిపోయి రక్షిస్తాడంటారు. మహాయోగులు ఎక్కడుంటే అక్కడ ఉంటాడంటారు. అన్ని దిక్కులలో అంతటా ఉన్నాడంటారు. అలా ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడని ఆ పరమాత్ముడు అసలు ఉన్నాడా లేడా, ఉంటే నన్ను ఎందుకు రక్షించడన్నాడా జీవాత్మ. ఇప్పుడు ఈ కడుపులో ఉన్న పిల్లవాడు అదే అంటున్నాడు, ఇన్ని కష్టాలు పడుతున్నాను, ఈ కష్టాలకు అంతం లేదా, నిన్నే నమ్మాను, ఏ జన్మలోనో తెలియక చేసిన దోషం, ఆ దోషాలని క్షమించు కాపాడు ప్రభూ, రక్షించు రక్షించు రక్షించు, ఈ కుక్షిలోంచి బయటపారే, ఇంకా మళ్ళీ ఇందులో పారేయకు అని ఏడుస్తాడు. ప్రభు నువ్వు దీన దయాళువి, అందుకే నిన్ను శరణు వేడుతున్నాను. కానీ ఒక్క కోరిక, ఈ కడుపులోంచి బయటకు వచ్చాక కూడా ఇది మళ్ళీ గుర్తుండాలి, గుర్తుంటే కదా నిన్ను ధ్యానం చేస్తాను, ఇది గుర్తు లేకపోతే మళ్ళీ మామూలే, హాయిగా తిరుగుతాను, తింటాను, పక్కవాడిని కొడతాను, ఆడుకుంటాను, నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాను,
నన్ను క్షమించు, నన్ను రక్షించు బాబు, మహాత్మ పరంధామ, ఈ కడుపులో ఉన్న జ్ఞానం ప్రసాదించు. నవా నిర్గంతుమిచ్చామి బహిర్గచ్చాత్ కదాచన యత్ర యాతస్య మే పాప కర్మణా దుర్గతిర్భవేత్. మళ్ళీ అంతలోనే అనుకుంటాట, తల్లి కడుపులోంచి బయటపడితే మళ్ళీ ఏమవుతానో ఇదో భయం. ఇప్పుడంటే కడుపులో ఉన్నప్పుడు పూర్వజన్మ జ్ఞానం గుర్తుండి నిన్ను స్తోత్రం చేస్తున్నాను, శరణు వేడుతున్నాను, స్వామీ రక్షించు, ఈ మాతృగర్భంలో ఇక ప్రవేశించకూడదని దీనుండి వేడుకుంటున్నాను. కానీ బయటకొచ్చాక మళ్ళీ పాత వాసనలు తగులుకుని అన్నీ మర్చిపోయి నా ఇష్టం వచ్చినట్టు వ్యసనాలలో ఇరుక్కుపోతానేమో, నీ పాదభక్తి విడిచిపెడతానేమో, దుష్కర్మలు చేస్తానేమో, మళ్ళీ పుడతానేమో ఏమో. అందుకని ఒక్కొక్కసారి ఈ కడుపులోంచి బయటికి రాకుండా ఉంటే బాగుండుననిపిస్తుంది. ఏమో నాకు ఏది మంచో తెలియటంలా, ఏది చెడ్డో తెలియటం లేదు. వస్తే దుఃఖమో సుఖమో, రాకపోతే సుఖమో దుఃఖమో, ఏం చెయ్యాలి? అసలు బయటకు వస్తే ఇంకా కష్టం, అన్నీ మర్చిపోతాం కనుక. నీ పాదాలు నమ్ముకుంటున్నాను, ఈ సంసార బంధంలోంచి ఆత్మని విముక్తుణ్ణి చెయ్యి. అసలు ఎందుకు నాకు ఈ ద్వేషాలు రాగాలు? ఒక్కొక్కసారి క్షణికోద్రేకంలో మన పిల్లల మీద, భార్య మీద, లేక భర్త మీద కోపం తెచ్చుకుంటాం, అంతలోనే చల్లారాక ఎందుకు అలా తెచ్చుకున్నాము ఏడుస్తాం. కానీ ఎంత ఏడ్చినా జరిగిపోయింది, తిరిగి రాదు. అలాగే ఏవేవో కర్మలు చేసి పుడుతున్నాం. ఈ పుట్టడం కంటే పుట్టడము చావడము లేని త్రావ వెతుక్కోవాలి. మళ్ళీ ఇంకెన్ని జన్మలు ఎత్తిస్తావో, రక్షించు. ఈ ప్రకారంగా ఏవం కృతిమతిర్ గర్భే దశమాసస్తువన్ ఋషి సత్యక్షపత్యవాచీనం ప్రసూత్యై సూతి మారుతగా ఆగా. ఇలా 7వ మాసం నుంచి 10వ నెల వరకు కూడా తల్లి గర్భంలో వీడు ఈశ్వర జ్ఞానం పొంది స్తోత్రాలు చేస్తూ ఏడుస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు లోపల మళ్ళీ సుఖం కలుగుతుంది. ఆ సుఖం కలిగినప్పుడు అనవసరంగా ధ్యానం చేశానేమో, ఇదేదో సుఖంగా ఉంది అని కొంచెం భ్రమ కలుగుతుంది. దీని దొంపదగ ఈ భ్రమ, ఎన్ని వినండి ఎన్ని చెయ్యండి, కొంపముంచేవి ఇవే, ఇన్ని వింటావా? మళ్ళీ స్వస్తిట్టు తల పులిహార ఎక్కడ దక్కదో అని పరిగెత్తేస్తాం. తిక్మాల ఆ పులిహారలో ఏం టేస్ట్ ఉందో తెలియదు. కానీ ఈ పురాణం కంటే పులిహారం మీద, బలిహారం మీద, లేకపోతే గుళ్ళోకి వచ్చి కూడా కబుర్లు వస్తున్నాయంటే ఇంక వాళ్ళకి ఏం చెబుతాం? ఇంటి దగ్గర రాని కబుర్లన్నీ, చెత్త కబుర్లన్నీ గుళ్ళోకి వచ్చాక వస్తాయంటే అదే పూర్వయోగం అంటే, కర్మయోగం అంటే. ఆ సమయంలో 10 మాసాలు పూర్తవుతాయి. ప్రసూతి వాయువు అని ఒక వాయువు ఉంటుంది, అంటే మానవుడికి జీవితమునిచ్చే వాయువు, కడుపులో ఉన్నవాడిని కిందకి బారేసే వాయువు అని అర్థం, బిడ్డని బయటికి రప్పించే వాయువు. ఈ ప్రసూతి వాయువు బాగా ఆవరించి తలకిందులుగా చేస్తుంది. తలకై ముందుకు రావాలి, లేకపోతే ఎదురుగాళ్లతో పుట్టాడని అర్థం. ఆ ఎదురుగాడు కొంచెం డేంజర్ గాడు, వాడు సాధారణంగా శీర్షోదయం అవ్వాలి ముందు. ఇవి మాకు తెలియవండి అనుకున్న వాళ్ళకి భగవంతుడు ఎప్పుడో ఒకప్పుడు ఇస్తాడు కోరుకుంటే, లేని పొంది అవన్నీ మనకెందుకు హాయిగా. మాకు ఇవే ముందు పద్మాకర్ గారు పురాణాలు ఇద్దామని చప్పట్లు కొట్టి దండం పెట్టేయండి అండి, ఎత్తుకొట్టండి. మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇవన్నీ తెలుసుకోవడం ఎందుకు హాయిగా, ఉన్నది ఒకటే తెలుసుకుంటే సుఖం. ఈ ప్రసూతి వాయువు ఈ తల్లి కడుపులో ఉన్నవాడి మీదకి వచ్చి బలాత్కారంగా గిరగిరగిరగిన తిప్పినట్టు కాసేపు, సుడిగుండంలో తిప్పినట్టుగా, అది అధోముఖంగా అంటే తలకిందులుగా తిప్పేస్తుంది. అప్పుడు ఈ కడుపులో ఉన్న పిండం స్పృహ తప్పిపోతాట. పుట్టేటప్పుడు స్పృహ ఉండదండోయ్, స్పృహ ఉంటే బయటకు వచ్చేటప్పుడు నెప్పి పట్కార్లు పెట్టి లాగేస్తారుగా, లేకపోతే డాక్టర్లు లేకపోతే ఆవిడ లాగేస్తుంది దీని దుంప దగ్గర దాన్ని ఏమంటారు, ఆ పాతకాలంలో పురుడు పోసేవాళ్ళు ఏదో అంటారు, ఆ మంత్రసాని. ఆ మధ్యన ఒకడు అన్నాళ్ళండి, త్వరగారి భార్య పేరు దొరసాని కదా, మంత్రి గారి భార్య పేరు ఏంటంటే మంత్రసాని అన్నాడు. అలాగా మీరు వినండి, ఎప్పుడు కూడా త్వరగారు ఆ భార్యని దొరసాని అంటారు, అప్పుడు మంత్రి గారి భార్యని మంత్రసాని అనాలి. ఎవడైనా సరే మినిస్టర్ అయ్యాడంటే ఆయన మంత్రి అంటాం, మంత్రి గారి భార్య మంత్రసాని, అంతేనా? అలా అలా పిలిస్తే బాగుంటుంది. ఏమంటారు, నాకు కూడా మంత్రి అయిపోయినట్టు కలుస్తుంది ఈ మధ్యన, దిక్కుమాల మంత్రి ఎందుకు ఎవరికి మంత్రి అయ్యానని అడగరే, ఏకంగా అమ్మవారి దగ్గర మంత్రిని స్వరాజ్య భూమని అంతే. భూలోకంలో మా అంబికా కృష్ణ గారు మినిస్టర్, అందులో సందేహం లేదు, ఆయన మంత్రి గారు. అక్కడ ఆయనకి నేను పోటీకి వచ్చామా, ఆయనకి గురువు గారిని నేను. నేను నా మంత్రిత్వం ఎక్కడంటే మణిద్వీపంలో చెప్పారుగా, మంత్రిని అని పేరుందిగా ఆవిడకి, ఆవిడ మంత్రిని. ఇక్కడ భూలోకంలో ఆడవాళ్ళకి మంత్రి పదవి ఇస్తే వీళ్ళు మంత్రిని కాదు కంత్రిని అన్ నేను అలా. భూలోకంలో ఎక్కువ మంది కంత్రిణులు ఉంటారట అని భవిష్య పురాణంలో చెప్పా. ఈ మధ్యన లేనిపోని గొడవలు, నేను చెప్పాగా మీకు, మినిస్టర్ గారి బెళ్ళం ఫోన్ చేసింది, ఇదేం అబద్ధవాడని అనుకునేరు, నేను ఎప్పుడు అలా అసత్యాలని. ఆవిడ ఏముందంటే, మా ఆయన ఎలా తెస్తాడో చెప్పండి అంది ఆవిడ. ఏమమ్మా అన్నాను, ఏముందండి, ఎమ్మెల్యే చేస్తే ఎమ్మెల్యే పెళ్ళడానికి సీట్ ఇస్తారు, మా ఆయన మంత్రి చేస్తే ఆ మినిస్టర్షిప్ నాకు వచ్చేస్తుంది సానుభూతి ఒట్లతోటని. అచేత మంత్రి అయితే కూడా కొంతమందికి ఇదో ఇబ్బంది, అందరూ మనలాగా మన ఏలూరు వాళ్ళలాగా మంచివాళ్ళు ఉంటారటండి, అందరూ కృష్ణగారు లాంటి గొప్పవాళ్ళు ఉంటే ఈ దేశం ఎప్పుడో బాగుపడిపోను, శుభ్రంగా ఎక్కడ చూసినా అంబికాదేవి ఆలయాలు, పద్మాకర్ గారు ఉపన్యాసాలు, మీలాంటి భక్తులు ఉంటారు ఆయన అదనమాట. సరే మొత్తం మీద ఏది ఏమైతేనే వీడు బయటకు వచ్చేసాడు అధోముఖంగా ఈ ప్రసూతి వాయువు వల్ల. ఊపిరుండదు, తెలివి తప్పిపోతుంది, గర్భంలోంచి బయటపడతాడు. అలా బయటకు వచ్చాడు, ఇంత పూర్వం కడుపులో ఉన్నప్పుడు దేవుడు ఆ విష్ణు ప్రార్థన అన్నీ మర్చిపోతాడు. పూర్వజన్మ జ్ఞానము నశించిపోవును, పూర్వజ్ఞానము మరచునులే అని పూర్వం తత్వాలు పాడేవారు. నా చిన్నప్పుడు కూడా తత్వజ్ఞానాలు గీతాలు పాడేవాళ్ళు సాధువులు మన దేశంలో ఉన్నారు. వాళ్ళకి సంస్కృతం రాకపోయినా తెలుగులో ఎన్ని పాటలు పాడేవారు అన్నమాట, అద్భుతమైన గీతాలు అన్నమాట. కడుపులోంచి అలా తలకాయ బయటికి రాగానే అన్నీ మర్చిపోతాట, ఏడుస్తట. ఏడస్తే సరే సరే, ఏడవకపోతే ఏం చేస్తుంది ఈ లోపు ఈ మంత్రసాను లేకపోతే ఈ నర్సు వచ్చి పటకా 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 పొట్ట మీద కొట్టి కొంచెం లేపివాడిని ఏడిపిస్తున్నాడు. అప్పుడు కోయ్ కోయ్ అని ఏడుస్తారు, ఏడిస్తే బతికినట్టు. ఏడవకపోతే ఏముంది, మళ్ళీ కొంతమంది పుట్టి పుట్టగానే కూడా వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారన్నారు. ఏడవకుండా కొందరు నవ్వుతారు లేని పూరు గొడవ. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అయినా సరే ఎంత స్థాయిలో కూర్చున్న వంకరగా మూతిపెట్టి వెళ్ళినవుతారు అన్నమాట, అన్నిటికీ ఓ నవ్వు అనమాట. దిక్కుమాల నవ్వు అసలు కొంతమందికి నవ్వే ఉండదు, అలా ఊసుకు కూర్చుంటారు, అది వాళ్ళు వాళ్ళు సుకురుతారు. కానీ పిల్లాడు మాత్రం పొట్ట మీద కొట్టగానే ఏడుస్తాడట. నేను ఆ ఏడుపుని చూడలా. జ్ఞానే రోరూయతి గతే జ్ఞానే విపరీతాంగతింగత, అంటే జ్ఞానం పోగా ఇంత పూర్వం కడుపులో ఉన్న జ్ఞానం విపరీతం కాగా రోరూయతి బాగా ఏడుస్తాడు, కోయ కొయ్య అని ఏడుస్తాడు. గర్భంలో ఉన్నప్పుడు లోపల ఒక రకమైన వైరాగ్యం వచ్చిందే, ఆ వైరాగ్యం అన్ని పోతాయి. తన ఇంటి కొత్త పెత్తనప్పుదారు, ఇప్పుడు ఇంటికి కొత్త పెత్తనందారు అవుతాడు అనమాట. ఓన్ హౌస్ అయితే ఓన్ హౌస్కి పెత్తనందారు, రెంటెడ్ హౌస్ అయితే రెంటెడ్ హౌస్కి పెత్తనందారు. మొత్తం మీద ఏదైతే రెంట్ కట్టడానికి వీడు కూడా పెంటకి సిద్ధం. ఇప్పుడు చెప్పారు ఈ శ్లోకంలో, ఎన్నో శ్లోకం అంటే 27వ శ్లోకంలో కొన్ని ఉన్నాయి. ఆ వైరాగ్యం టెంపరరీ వైరాగ్యం అని. గర్భే వ్యాధౌ శ్మశానే చ పురాణే యమతిర్భవేత్ సా యది స్థిరతాం యాతి కోనముచ్చేత బంధనాతో. కడుపులో ఉన్నప్పుడు జ్ఞానం ఉంది కదా, ఆ జ్ఞానం. వ్యాధౌ రోగం వచ్చినప్పుడు, ఒక్కొక్కటి రోగం వచ్చినప్పుడు చీ అది దిక్కువాలి శరీరం, రోగాలు తప్పే ఉన్నాయండి, ఇంక రేపటి నుంచి అసలు పిడిగారొద్దు, దద్దోజనం వద్దు, ఇక దేవుడిని ధ్యానం చేసుకుంటాను అనుకుంటాడు. వ్యాధి తగ్గాక మళ్ళీ మామూలే. ఎప్పుడు పురాణం టైం వస్తుందా శ్రీనివాస్ గారు పులిహార పెడతారా అని. ఎసిడిటీ వస్తుంది పులిహారం అని ఏమన్నా సరే నాలుగు రోజులు మందు వేసుకున్నాక వరాసేటి మళ్ళీ పులిహారే. కడుపులో ఉన్నప్పుడేమో మంచి జ్ఞానం, ఆ జ్ఞానం కూడా బయటకు వచ్చాక పోతుంది. వ్యాధి వచ్చినప్పుడు తిండి మీద విరక్తి అనమాట, చిచ్చి జాంకాయలు తినకూడదు రేపటి నుంచి అనుకుంటాడు. మళ్ళీ మామూలే తగ్గాక. శ్మశానానికి వెళ్ళినప్పుడు కూడా అంతే, ఆ ఎదురుకుండ శవం తగలబడిపోతున్నప్పుడు ఇంతే కదా, ఎంత లాల్చీ వేసినా బాల్చీ తిన్నాక ఈ లాల్చీ కూడా రాదు. అంచేత అయ్యా ఈ లాల్చీలేవి ఈ బాల్చీ తిన్నాక రావు, అంత మాత్రం చేత రోజు ఇవన్నీ ఇప్పు తిరగమని కాదు లేని పూరు కూడా పురాణం ఇప్పు వినడానికి రేపు మీరే చెప్పారు కదా చచ్చాక వస్తాయిటండి మెట్టారా అని అన్ని ఇప్పుకుని ఎదురుకుండా కూర్చుని వింటే నేను పురాణం చెప్పలేక అలా ఏగాది కాదు కాంత పోవాలి. అంచేత ఈ దర్శనాలు మాకు వద్దు కానీ మొత్తం మీద వైరాగ్యంతో ఉండమని ఉద్దేశం అనమాట, అది అంతరార్థం. అది శ్మశాన వైరాగ్యం. శ్మశానంలో శవం కాలిపోయినప్పుడు వీడా ఇంతకాలం నా ఒగుడు, ఈవిడా నా పెళ్ళం, ఈయన నా తండ్రి, అయ్యయ్యో ఇలా మంటల్లో కాలిపోతున్నాడే చీ శరీరం అంటే విరక్తి, ఇంక నేను జీవితంలో ఈ సంసార భ్రమ పొందననుకుంటాడు. మళ్ళీ ఇంటికి రాగానే ఆకలిస్తోంది, నీరసం వచ్చేస్తోంది, బాబోయ్ ఇడ్లీలోకి ఏం వేసావు, కొత్త ఊరగాయ ముక్కలు వేసా. ఎప్పుడూ లేదు, మీరు ఎవరన్నా చచ్చిపోయినప్పుడు కొత్తగా ఊరగాయ ముక్కలు వేసి ఇంట్లో పెట్టు తింటారు, అల్లపు చట్నీలు అవి పెట్టుకుని ఆ కబుర్లు చెప్పుకుంటూ మధ్య మధ్యలో ఈ టిఫిన్ తింటూ ఎంత మంచివాడు పోయాడు, ఇంతకేంటి కారప్పొడి తక్కువ వేసావు, ఎంత మంచివాడు పోయాడు, నెయ్యి ఇవే ఎంత మంచివాడు పోయాడు, ఇడ్లీ తినడం అయిపోయింది కాస్త కాఫీ పెట్టరా అంటారు. ఏ నేను చూడలేదట ఇవన్నీ చూసాను నాకు బాగా. ఓ చోట గరుడు పురాణం వింటున్నారు, గరుడు పురాణం వింటూ మధ్యలో సీక్రెట్ గా పెళ్ళాము, మధ్యలో వెళ్ళిపోయి రెండు ఇడ్లీ తినేసి వచ్చి వెళ్ళి గరుడు పురాణం వింటుంది దిక్కుమాల కూడా. ఇంతకీ వినేది గరుడు పురాణం, మధ్యలో లేచేళ్ళు ఆరు ఇడ్లీ తిన వినడానికి ఓపిక రావద్దు మరి అందుకని. అంటే దీన్ని ఏమంటారంటే శ్మశాన వైరాగ్యం. పురాణేయం, పురాణం విన్నప్పుడు కూడా అంతే, ఇప్పుడు ఈ పురాణం విన్నంతసేపు ఏమనిపించేస్తూ ఊపు వచ్చేస్తారు అటు, ఇక రేపటి నుంచి ఈ ఇల్లు ఈ సీరియల్స్ ఈ టిఫిన్లు ఇవేమీ వద్దు, మా గురువు గారు కాళ్లే పట్టేస్తున్నాయి, ఆయన ఏం చెబితే తినేస్తాను, ఆస్తి రాసి ఇచ్చేస్తాను అనుకుంటాడు, ఈ దాటి బయటికి వెళ్ళక ఆస్తి రాసి ఇస్తాడు, రూపాయి ఒకటి దొంగ పేరుగా, అది మళ్ళీ మామూలు. అంచేత పురాణ వైరాగ్యం అన్నారు దీన్ని. ఈ విధంగా అట ఈయన అంటున్నాడు, సా యధిస్థిరతాం, కడుపులో ఉన్నప్పటి జ్ఞానం, రోగాలు వచ్చినప్పుడు వచ్చిన వైరాగ్యం, శ్మశానానికి వెళ్ళి వచ్చినప్పుడు ఉన్న వైరాగ్యం, పురాణం విన్నప్పుడు వచ్చిన వైరాగ్యం, ఈ బుద్ధి ఈ జ్ఞానం గనక ఎది స్థిరతాం ఇది శాశ్వతంగా ఉంటే కోనముచ్చేత బంధన, ఇంకెవడికి మాత్రం బంధాలుంటాయి, ఎవడైనా మోక్షం పొందుతాడు, ఎవడు ఇంక సంసారంలో ఇరుక్కోడు, కానీ ఇందులో ఏది స్థిరంగా ఉండదు, ఇది అశాశ్వతం. 5 నిమిషాలు పోయాక మళ్ళీ ఇంటికి వెళ్ళగానే పరుగు పరుగు రెడిపోయి టిక్కు అని రిమోట్ నొక్కేయటమే. మళ్ళీ ఇందులో ప్రతి వ్యక్తి అంత ఆనందం ఎందుకు వచ్చేస్తుందంటే సత్యం చెబుతున్నారనే ఆనందంలో తట్టుకోలేక పగలబడి మరీ నొగుతారు. అంటే గురువుగారు ఎంత పచ్చినదని చెప్పారు అంటే ఇంటికి వెళ్ళామో మడి మామూలు హాయిగా పడక కూర్చీ వేసుకుని ఎదురుగుండా కూర్చుని వీలున్నప్పుడల్లా ఏదో ఒకటి చేసుకున్న లడ్డూయో లేకపోతే జంతికలో తింటో మధ్య మధ్యలో సరదాగా ఆ మాత్రం సకలం పుచ్చుకుంటూ ఉంటూ అలవాట్లు ఉంటే ఉష్యు ఉష్యు అనుకుని స్వర్గం దొంపదగ బెత్తడి దూరంలో ఉంటుంది అనమాట. ఇవన్నీ పుచ్చుకుంటూ అన్నీ మామూలే, ఇవన్నీ అశాశ్వతం అన్నమాట. కర్మని ఈ విధంగా మానవుడు అనుభవిస్తూ ఉంటాడు, ఇందులో ఏమీ శాశ్వతం కాదు, వైరాగ్యాలు ఇవి కూడా. ఇంత గురువుగారికి ఏదో మంచి కారు ఇవ్వాలనుకున్న శ్రీనివాస్ కూడా మళ్ళీ ఆఫీస్కి వెళ్ళగానే కారు విషయం మర్చిపోతున్నాడు, లేకపోతే ఎప్పుడో కారు వచ్చేసింది నాడు. యథా గర్భాద్ బహిర్యాతి కర్మ భోగాదనంతరం, చూసారు నేను మిగతా చోట్ల పురాణంలో ఇంత ఆత్మీయంగా చెప్పను, ఒక ఏలూరు వాళ్ళే నాకు అందరూ పిల్లల్లా అనిపిస్తారు ఏమిటో, అందుకే పేరు పేరున తలుచుకుని మరి ఆత్మీయ పురాణం ఇది.
తక్కిన చోట వేరు. అక్కడికి వెళ్ళేసరికి వెళ్ళి అదొక విజృంభణ, అదొక టప 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 ప్రవాహం. అక్కడ ఎవరి పేర్లు ఎత్తాం, అక్కడ అసలు మనిషిని రానివ్వం. ఒక్క ఈ ఏలూరు వాళ్ళు అనేసరికి వీళ్ళంతా నాకు దత్తపుత్రులు, నేను దత్తాత్రేయుడిని. అందుకని మిమ్మల్ని తలుచుకుని అందరినీ ఆత్మీయంలో కొందరు పేర్లు గుర్తుంటే కొందరు ఎదురుగుండా కనపడతారు. అదొక తండ్రి కొడుకు ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. సరే, ఇప్పుడు ఇక కర్మ అనుభవించిన తర్వాత గర్భంలోంచి బయటకు వచ్చాక ఆ మాయ వ్యాపిస్తుంది. అదేం మాయో చెప్పారు 28వ శ్లోకంలో, తదైవ వైష్ణవీ మాయా మోహయత్యేవ పురుషం. అదే వైష్ణవ మాయ, ఆ భయంకర మాయ ఆవహిస్తుంది ఈ జీవిని, మోహంలోకి లాక్కుపోతుంది, బలంగా లాక్కుపోతుంది అన్నమాట. ఆ తర్వాత జ్ఞానశూన్యుడైపోతాడు, శిశువు అవుతాడు, పశువు అవుతాడు. దుఃఖం కలుగుతున్నా ఆ దుఃఖమే సుఖం అనుకుంటాడు, ఏడుస్తాడు. ఇంకా తన అభిప్రాయం తెలియదు. చిన్నప్పుడు పెద్ద కష్టం ఏమిటో తెలుసా, వీడు ఏడుస్తాడు. ఏడిస్తే అసలు వీడు ఎందుకు ఏడ్చాడో వాళ్ళ అమ్మకు అర్థం కాదు. మా అబ్బాయికి ఆకలి వేసిందేమో అని అత్మాడు పాలు పడుతుంది. చీమ కుడితే ఏడిస్తే ఆ చీమ కుట్టిందని చెప్పుకోలేడుగా మరి. ఇప్పుడంటే చెప్పుకుంటున్నాను కానీ, నేను దోమ కుట్టింది బాబు అంటే ఎవడోడు ఓడో బాసు పట్టుకొని తిరేస్తాడు, లేదా కాళ్ళ దగ్గర కూర్చొని దోమ రాకుండా పటాపటా కొట్టేస్తున్నారు. కానీ అప్పుడు చిన్నప్పుడు తెలియదు. అందుకని దోమ కుట్టి కుయ్యో కుయ్యో అంటే వాడికి ఆకలి లేకపోయినా అజీర్తితో ఉన్న పాలో పాలు పాలో పాలు అని గొట్టం పెట్టిన ఒట్లో పోసేస్తారు. పాప పోత పాలు, తల్లిపాలు, ఏదో పాలు. ఇంకా కొంతమంది వెర్రి తల్లులు, పిచ్చి తల్లులు ఉంటారు, నోటి నిండా ఎంగిలి, ఆ ఎంగిలితో ముద్దు పెడతారట పిల్లలకి. ఆ ముద్దు ఎంగిలి ముద్దు పెడితే అసలు ముద్దులు పెట్టకూడదు దరిద్రం అది పిల్లలకి. ఎందుకో తెలుసా, ఇదంతా బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా పిల్లల బొగ్గలకి వెళ్ళి కందిపోతాయట. పిల్లలకి ఎంత చిరాకో తెలుసా ముద్దు పెడితే. అలా ముద్దు పెట్టిన తల్లిని గుద్దాలను పిస్తువాడిది, కానీ కొట్టలేడు వాడు. ఏడుస్తాడు, గుర్తుపెట్టుకోడు. పిచ్చ తల్లులు ఎవరినో ఉంటే పిల్లలు కనపడితే ముద్దు పెట్టారంటే ఈసారి నాకు కనపడితే డెప్ మీద ఒకటి కొడదాం అనిపిస్తుంది, కొట్టలేను గురువు గారిని కదా మరి చెప్పాడు ఇందులో. ఎందుకని అంటే ఓ నాయనో ఇక్కడ చెప్పాడు, క్రిములు కీటకాలు వచ్చి పిల్లల్ని ఏడిపిస్తూ ఉంటాయట, అయినా బలాత్కారంగా వాళ్ళు పెట్టే ముద్దులు అనిపిస్తాడు. వాడు ఎందుకు ఏడుస్తున్నాడో తెలియదు. ఆ విధంగా పరచ్ఛందం నవిదుష, ఇతరుల చేత ఆవరింప